ఇలా మనం తీసుకున్నప్పుడు మన ఇంద్రియాలు ఏవేవైతే ప్రపంచంలోంచి స్వీకరిస్తున్నాయో అవన్నీ అన్నములు. ఈ అన్నములన్నీ ఎవడ ఏర్పరుస్తున్నాడో అంటే ఐశ్వర్యములన్నీ ఎవడ ఏర్పరిచాడో ఆ ఈశ్వరుడే. అన్నానాం పతయే నమః, ఈ మాట అనుకున్న వాడికి ఏ ఐశ్వర్యాలకు లోటుండదు. వాడి బ్రతుకుకి కావలసిన పోషణే అన్నం. వాడి ఇంద్రియాలకి నీ ఏది పోషిస్తుందో అది అన్నం. ఆ అన్నాలు సమకూర్చేవాడు ఆయన. ఈ అన్నం అనేది మన ధర్మం మీద ఆధారపడి ఉంటుంది కనుక బభృషాయ వివ్యాధినే నానాం పతయే నమః అని అన్నమునికి ఇంత అర్థం చెప్పాడు. ఈ అన్నాలు ఇచ్చేవాడు అన్నం ద్వారా ఇచ్చే పుష్టి కూడా ఆయన ఇస్తాడయ్యా. అందుకు తర్వాత నామం నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. ఇక్కడ నుంచి మీకు అనేకములైన విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. హరికేశాయ, ఇక్కడ హరికేశాయ అంటే పరమేశ్వరుడి స్వరూపం చెప్తున్నారు. పచ్చని కేశములు గలవాడు. పచ్చని కేశములు అనగా వ్యక్తికి గాని హరికేశ అని వర్ణించామంటే నల్లని జుట్టు కలవాడు అని, అంటే పచ్చగా ఉన్న జుట్టు, పండిపోయిన జుట్టు కాదు. హరికేశాయ అని వర్ణించడంలో అది విశేషం. పచ్చని జుట్టు అంటే నల్లని జటాజూటం కలిగి ఉన్నటువంటి వాడు ఆ శివుణ్ణి ఇక్కడ మనం ధ్యానించాలి. ఉపవీతినే యజ్ఞోపవీతం వేసుకొచ్చున్నట్ట ఆయన. అందుకే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేహ యత్ సహజం పురస్తాత్. ప్రజాపతి అంటే సమస్తములైన ప్రజలకు, అంటే జీవకోటికి. ప్రజలు అంటే మానవులు మాత్రమే కాదండి, ప్రజ బాగా పుట్టినవి అని అర్థం. ఈ పుట్టిన వాళ్ళంతా ప్రజ. ఈ జీవకోటికి అంతటికీ ఎవడు పతో అతడు ప్రజాపతి. ఈ ప్రజాపతి అయిన ఆయనకి సహజంగా ఉంది యజ్ఞోపవీతం. అంటే మనకు కర్మ చెయ్యాలి అంటే యజ్ఞోపవీతం ధరింపజేసి అర్హతనిస్తారు. మరి విశ్వకర్మను చేయాలంటే ఆయనకి ఎవడు యజ్ఞోపవీతం వేస్తాడు? ఆయన కన్నవాడు ఎవడైనా ఉంటే యజ్ఞోపవీతం వేస్తాడు. ఆయనే తనంత తానైన వాడు కనుక విశ్వకర్మంతా చెయ్యడానికి ఆయన యజ్ఞోపవీతంతోనే వచ్చేట. ఆయన ప్రజాపతే హియత్ సహజం పురస్తాత్, తనకు తానుగా విశ్వమనే యజ్ఞానికి చెయ్యగలిగిన అధికారం తనంత తాను పొందినవాడు గనక ఉపవీతినే అన్నారు. అలా ఉన్నవాడు పుష్టానాం పతయే నమః, పుష్టలకు పతి. అంటే ఇక్కడ మనకి బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుణ్ణి వర్ణించారు. అంటే బ్రాహ్మణే శివుడా అండి, ఎవరు కాదండి, ఇట్లాడు బుద్ధుడు కళ్ళు చాలా తొందరగా పుడతాయి, తర్వాత ఏం చెప్తున్నాడు అనేది వినరు. చాతుర్వర్ణీయములు పరమేశ్వర స్వరూపాలే. విశ్వన గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఈశ్వరుడని చెప్పినప్పుడు చాతుర్వర్ణ్యములు ఆయన స్వరూపములే. చాతుర్వర్ణ్యములలో సమాజానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి జరగాలి. వాడి ద్వారా సమాజం జరిగినప్పుడు, అంటే సమాజం పోషించే పరమేశ్వరుడు ఆ పోషించే శక్తిని ఒక్కొక్క వర్గానికి ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ జీవుడి కర్మగతి ప్రకారంగా వాడికి ఆ దేహంలో ఆయా శక్తుల్నిచ్చి బాధ్యతల్ని పెట్టాడు. అందరూ యజ్ఞాలు చేస్తామంటే మిగిలి పనులు ఆవిడ చేస్తాడు. అందుకు ఒక రకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేటువంటిది పరమేశ్వరుడు విశ్వంలో అందరికీ పెట్టాడు. మనకే కాదు, గ్రహాలలో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి, వృక్షాలలో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి, రాళ్లలో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి. రాళ్లలో చాతుర్వర్ణ్యాలు మీకు తెలియాలి అంటే స్థపతులను అడగండి, చెప్తారు. ఏది బ్రాహ్మణశిల, ఏది క్షత్రియశిల, ఏది వైశ్యశిల, ఏది శుద్రశిల, ఏ శిల ఏ శిల్పానికి వాడాలి, ప్రతి దానిలో ఉంది. బ్రాహ్మణ శిల అంటే జంజం వేసి కూర్చోదు ఆ శిల, దానికో స్వభావం ఉంది. ఇలా వీటన్నిటికీ ఉన్నాయి. అందుకు వీటన్నిటికీ ఆది ఆయనే. అందుకే పరమేశ్వరుడు చాతుర్వర్ణ్య స్వరూపుడుగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. దీని తర్వాత క్షేత్రాణాం పతే ఉంది, వాణిజాయన్ ఉన్నది, ఇంకా అన్నీ ఉన్నాయి. అయితే అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడ దాకా ఎందుకు చెప్పానంటే ఇక్కడితో ఆగిపోయి మనం ఎక్కడికో పోతామని. అన్నీ చెప్పాడని ముందు చెప్పి దీని గురించి చెప్తున్నాను. హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః అని చెప్తున్నారు. ఎందుకంటే అన్నానాం పతయే నమః అని చెప్పి ధర్మం చెప్పిన తర్వాత బ్రాహ్మణుణ్ణి ఎందుకు చెప్పారంటే ఆ వేద ధర్మాన్ని విశ్వంలో ప్రతిష్ఠ చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది. ఆ బాధ్యతని వాడు విస్మరించడం చేతనే ఇప్పుడు మనం ఈ దౌర్భాగ్యంలో ఉన్నాం. మరికే కారణం కాదు, ఇది నిర్భయంగా చెప్తున్నాం. బ్రాహ్మణుడు సంధ్యావందనాది నిత్య కర్తవ్యాలు కూడా విడిచిపెట్టి భ్రష్టత్వం పొందడం వల్లనే వాతావరణంలో కాలుష్యం ఏర్పడింది. సస్పింతిక అనే యజ్ఞద్రోహ శక్తులు విజృంభించాయి. వాటి కారణంగానే అందరి బుద్ధుల్లోకి కలి ప్రవేశించి ఈ నాశనానికి హేతువయ్యాడు. అందుకే కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వద్దకు కొంతమంది వెళ్ళి ఏమంటే కన్వర్షన్స్ ఎక్కువైపోతున్నాయి, మీరు తప్పకుండా చూడాలండి అన్నాడు. నాయన సంధ్యావందనం చేస్తున్నావా అన్నారు. లేదండి అని. అప్పుడు నీకెందుకయ్యా, ఎవడే మతంలో మారితే నువ్వు నీకెందుకు, నీ మతధర్మం నువ్వు పాటించినప్పుడు అది ఉంటే ఎందుకు, పోతే ఎందుకు, ట్యాగ్ పెట్టుకోవడం ఆ మతం అంటే అనుష్ఠించడం మతం. అనుష్ఠించాలి, నువ్వేం చేస్తున్నావు? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రుద్రం చెప్తున్నప్పుడు శివజ్ఞానాన్ని మనం గ్రహించుతున్నాం. ఈ రుద్రం గ్రహించడమే జ్ఞానం. ఈ జ్ఞానమే పురాణాదుల్లో అంతా ఉంది. దీని ఆధారంగా అవి తవ్వి తీసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈ రుద్రాన్ని సక్రమంగా నిత్యం స్వరసహితంగా చదివి ఉచ్చరించి ఆరాధించవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది. మిగిలిన వారందరూ రుద్ర నమక స్తోత్రం మొదలైనవి చదువుకోవచ్చు. అందుకే వాటిని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మహర్షులు లోక క్షేమం కోరుకున్నారు. అందుకే వ్యాసదేవుడు, వేదాలను వ్యాసం చేసిన వ్యాసదేవుడే, వేదాల్లో ఉన్న రుద్రం వైదిక మార్గంలో ఉంటూ వేదాధ్యయన తత్పరులై ఉపనయన సంస్కారం కలిగిన వారికి బాధ్యతగా అప్పగించి అదే మిగిలిన వాళ్ళందరూ ఫలితం పొందడానికి స్తోత్ర రూపంలో అవే భావాల్ని అవే అక్షరాలని తీసుకుని సమకూర్చాడు ఆయన. ఎవరు సమకూర్చగలరు? మళ్ళీ ఋషే సమకూర్చగలడు. ఆయన అలా చేశారు కదండి, నేను వేదమంత్రాలు అంటే పలికి శ్లోకాలు రాస్తానంటే కుదరదు. ఎవడు దర్శించాడో వాడే దాన్ని ఎలాగ మోడిఫై చేసి ఇవ్వాలి ఆయనకి తెలుసు. ఔషధాన్ని ఏ విధంగా మలచి రోగికి తగ్గట్టు ఇవ్వాలో డాక్టర్కే తెలుస్తుంది. అంతేగాని మనంతరం మనం వచ్చి దాన్ని డైల్యూట్ చేయాలా లేదా డెన్సిఫైడ్ చేయాలా మనమెవరు నిర్ణయించగలం? అదేవిధంగా ఋషి మనకి రుద్ర నమక స్తోత్రం మొదలైనవి ఇచ్చారు. ఇవన్నీ కూడా అందరూ పారాయణ చేయొచ్చేది స్తోత్ర రూపంలో ఉన్నవి. అవి కొన్ని ఇక్కడ అందుబాటులో పెట్టాం. రేపు మాపో వాటిని కూడా అందరికీ అందజేసి ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అందరూ పారాయణ చేయవచ్చు. విష్ణు సహస్రం ఇవన్నీ కూడా మనకు ఆ వైదికమైన విశ్వశక్తిని గ్రహించడానికి మహర్షి వేదవ్యాసుల వారు అందరి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ మిగిలిన వారందరూ ఎవరైతే బ్రాహ్మణులు అనిపించుకుంటున్నారో వారు ఈ జన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోవాలి. అంటే అర్థం బ్రాహ్మణుడికి చేసి మోక్షం పొందిపోతాడని కాదు. ఎవడు వాడి పని పూర్తి చేస్తే వాడికి రిలీవ్ ఉంటుంది, అవునా లేదా అండి? ఆఫీసులో వాడు పని పూర్తి చేస్తే అయ్యింది నీ పని వెళ్ళు అంటాడు, పని చేయకపోతే రాత్రి కూడా కూర్చోబెడతాడు ఆయన. కనుక మన పని మనం చేయాలి. అదేమిటి? బ్రాహ్మణుడు మంత్రంతో ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఉన్నవాడు. వాడు ఆ బాధ్యతను విస్మరించరాదు. అందుకు చక్కగా చదివేటటువంటి యోగం మనకు ఉపనయనం చేసి ఇచ్చారుగా గాయత్రి. ఆ తల్లిని జపం చేసుకుని తద్వారా రుద్రం పురుషసూక్తం శ్రీసూక్తం నేర్చుకుని వాడు పరమేశ్వరుని ఆరాధన చేస్తే ఆయనే అన్ని ఇస్తాడండి. ఆఖరికి ఎంత బాధాకరమైన విషయం వచ్చింది అంటే ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికని వృత్తిగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిస్తే వాళ్ళకి మంత్రం వచ్చు. కానీ మంత్రానికి అర్థం తెలియాలని నేను అనట్లేదు. మంత్రం చక్కగా ఉచ్చరిస్తూ అది ఉచ్చరించడానికి కావలసిన పవిత్ర జీవనాన్ని కాపాడుకోవాలి. మిగిలిన వాళ్ళు పవిత్రంగా ఉండడం ఉండకపోవడం అనేది వ్యక్తిగతం. వాడు పవిత్రంగా ఉంటే వాడు కాపాడబడతాడు. కానీ విప్రుడైనటువంటి వాడు ధర్మాన్ని తప్పితే వాడు భ్రష్టమవడమే కాక ప్రపంచం భ్రష్టమవుతుంది. వాడికి బాధ్యత అండి సత్యాది గుణములు. వాడికి లోభం ఉండకూడదు. ఏం చేస్తామండి, మాకు మాత్రం సుఖాలు ఉండవా అన్నాడు ఒక వేద పండితుడు. మేము పిలకలు పెట్టుకోవాలా? మేము పంచులు వేసుకోవాలా? మేము పైనేమో ఉత్తరయాలు వేసుకోవాలా? మీరందరూ ఫ్యాంట్లు వేసుకు తిరుగుతారా? మీ పిల్లలేమో మిడిలు వేసుకుంటారు, మేమేమో చీరలు కట్టుకోవాలా? ఇలా అన్నాడండి ఒక ఆయన. అసలు ఫ్యాంటు వేసుకుంటేనే అందమని పంచి కట్టుకుంటే జుగుప్స్ అనే భావం ఎవడు పెట్టాడండి? వాడా గొట్టం తెచ్చకముందు ఇక్కడ ఎవరికి ఏం కట్టుకునేవాళ్ళు? ఇక్కడ ఈ దేశపు వస్త్రం అది, అది కట్టుకునేవాడు బ్రాహ్మడే కదా, అందరూ కట్టుకునేవారు. ఈ పవిత్ర కర్మ చేసేవాడికి వస్త్రం ఉంది, దాని రహస్యం చాలా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే బాగా నశించిపోతున్నది బ్రాహ్మణ ధర్మం గనక. ఎందుకు నశించిపోతుంది? వీడి బద్ధకం ఎక్కువ గనక. బ్రాహ్మణ్యం ఎందుకు పోతుందంటే సోమరితనం వల్ల. మరి దేని వల్ల కాదు. ఇహ క్లేశాయ తపసే బ్రాహ్మణ జన్మ ఎందుకు వచ్చిందంటే కష్టపడ్డానికి వచ్చిందయ్యా. వాడు హాయిగా 8 వరకు పడుకుంటాను, బెడ్ కాఫీ తాగి లేస్తాను అంటే కుదరదు వాడికి. వాడు సకాలంలో లేచి సంధ్యావందనం చేసుకుని జపం చేసుకుని దేవతార్చన 8 కర్మలు కనీసం ఒక్కటి, సంధ్యావందనం దేవతార్చన ఈ రెండు ముఖ్యం కనీసం. అది చేసుకుని రుద్రం చదువుకునేటటువంటి యోగ్యత కలిగింది. జన్మొచ్చినందుకు సంతోషించి ఇది చెప్పగలిగే జన్మొచ్చిందే, ఎంత అదృష్టం. అందుకు రుద్రం నేర్చుకుని ఆ రుద్రంతో శివుడికి అభిషేకం చేస్తే వాడు బాగుంటాడు, వాడు ఇల్లు బాగుంటుంది, వాడున్న ఊరు బాగుంటుంది. అందుకు నేర్చుకోవాలండి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ప్రతి బ్రాహ్మడు అంటే ఆ ఊరు బాగోదా అండి? అందుకన్నారు ఏ ఊళ్ళో విప్రుడు ఉంటాడో ఆ ఊరు వెళ్ళు అని. అందుకు ఆ పని చేస్తున్నాడు గనక వాడిని భూసురుడు అన్నారు. అంతేగాని నేను భూసురుడిని దండం పెట్టు, నేను ఫలానా దానిలో పుట్టాను కనుక సంఘం పెట్టాను, దాన్ని మ్యారేజ్ బ్యూరో లెవెల్లో నడుపుతూ బ్రాహ్మణ సంఘం అండి. బ్రాహ్మణుల సంఘమా, బ్రాహ్మణత్వ పరిరక్షణ సంఘమా? బ్రాహ్మణత్వాన్ని పరీక్షించుకోవాలి. ఎవడి ధర్మం వాడు గుర్తెరిగినప్పుడు ప్రపంచం బాగుంటుంది. ఈ ధర్మము నిలపవయ్యా అని మనం ఆ స్వామిని హరికేశాయ ఉపవీతినే ఆదిబ్రాహ్మణుడైన పరమశివుని, అందుకంటే పరమశుచి స్వరూపుట్టాయన ఆదిబ్రాహ్మణుడైన, ఎంత శుచిగా ఉంటాడో పాపం. ఎప్పుడిప్పుడు మరో చోటకు వచ్చినప్పుడు కనిపిస్తాడులేండి ఎలా ఉంటాడో. సరే ఇప్పుడు ఇది చూద్దాం, అన్నీ ఆయనే. అయితే ఆయన అన్ని రకాలు ఉండగలరు, కానీ మనం అలా అన్ని రకాలు ఉండద్దు. ఎవడు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. ఆయనకేం పోయి విషయం కూడా మింగళ్ళు. అందుకు ఎవడు ఏ మార్గంలో ఉన్నాడో ఆ మార్గానికి ఆయన ఆదర్శం అని చెప్పడం ఇందులో అంతరార్థం. బ్రాహ్మణ ధర్మానికి ఎవరు ఆది? పరమేశ్వరుడే ఆది. బిడ్డ ఎలా ప్రవర్తించాలో అన్నిటికీ ఆది తండ్రే, ఆయన అనుసరించే వెళతాం. అలా జగత్పిత అయినటువంటి ఆ జగత్పతి, పశువునాం పతి, అన్నానాం పతి అయిన పరమేశ్వరుడు ప్రతి మార్గానికి తానే గురువై ఉన్నాడు. నాయన అన్నం తిను అంటే ఎలా తినాలో అమ్మ నేర్పాలి, నాయన నడువు అంటే ఎలా నడవాలో అమ్మ నేర్పాలి, అవునా లేదా? అలాగే పరమేశ్వరుడు ప్రతి మార్గంలో తాను నడిచి నడిపించాడు. అందుకే ఆయన కూడా ప్రజాపతేర్జత్ సహజం పురస్తాత్, అలా ఉన్నటువంటి వాడు ఉపవీతిని. ఆయన పుష్టానాం పతయే నమః, పుష్టులన్నిటికీ పతిట ఆయన. ఈ విషయానికి మనకి వేదాల్లో ప్రమాణాలు కనిపిస్తాయి. ఆది బ్రాహ్మణమీశానం అన్నారు, ఆది బ్రాహ్మణుడైనటువంటి ఈశ్వరుడు అని. ఒక మంత్రంలో చెప్తూ త్వం దేవేషు బ్రాహ్మణోసి అని అంటారు. ఓ పరమేశ్వర, నువ్వు దేవతల్లో బ్రాహ్మణవయ్యా అన్నారు. పరమేశ్వరుడు దేవతల్లో బ్రాహ్మణుడ, శుచిస్వరూపుడు, అగ్ని బ్రాహ్మణుడు, అదొక విశేషం. ఇలా బ్రాహ్మణుడు వేదాధ్యయన తత్పరుడై ఆ వేదమనే అగ్ని తనలో రగుల్చుకుంటాడు గనక అగ్నిలో ఆహుతి వేసినట్లుగా బ్రాహ్మణుడికి సమర్పణం చేసుకోవడం, ఎన్నో రహస్యాలున్నాయి బ్రాహ్మణ వ్యవస్థలో. ఇలాంటి ఆది బ్రాహ్మణ స్వరూపుడైన పరమేశ్వరుడు పుష్టానాం పతయే నమః, వైదిక ధర్మ రక్షకుడు బ్రాహ్మణుడంటే. తద్వారా పుష్టి లభిస్తుంది ప్రపంచానికి. ఆ పుష్టులన్నిటికీ పతి మళ్ళీ పరమేశ్వరుడే. పుష్టానాం పతయే నమః, ఆ వచ్చిన పుష్టి బ్రాహ్మణుడికే కాదండి ప్రపంచానికి పుష్టి. అయ్యా ఊళ్ళో ఎవడికో వ్యాధి వస్తే, బాధ వస్తే తీర్థమిచ్చే బ్రాహ్మడు ఉండాలి ఆ ఊళ్ళో, అంటే అభిషేకం చేసుకునే బ్రాహ్మడు ఉండాలి, అది విశేషం. అందుకే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును గురుడు, చొప్పడిన ఊరు నుండు చొప్పడుకున్నట్టు ఊరు చొరకము సుమతి అన్నారు. అక్కడ ఆ విప్రుడు ఉంటే వాడు నిలుపుతాడు. అంతేగాని దాని వృత్తిగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వృత్తికి తగ్గ అర్హత పాటించాలి. సంధ్యావందనాలు కూడా చెయ్యకుండా పౌరోహిత్యాలు పూజారిత్వాలు చేస్తున్న వాళ్ళు ప్రబలిపోతున్న రోజుల్లో ఆలయాలను ఎలా రక్షిస్తామండి? ఇదొక పెద్ద బాధ. లోపల నుంచే కుళ్ళిపోతున్న ఫలాన్ని బయట నుంచి రక్షించలేము. అందుకే మా దేవాలయాల మీద ప్రభుత్వాల పరంగా వస్తున్న ద్రోహాలు, ఇతర మతాలకు చేస్తున్న ద్రోహాలు రాస్తున్నామే, ఇవి బయట జరుగుతున్న ద్రోహాలని చెప్పడం. లోపల అనకూడదు కానీ మద్యపానాలు చేసి పూజ చేస్తున్న పూజారులు ఉన్నారు, ఇది దౌర్భాగ్యమైన, ఇది చప్పట్లు కొట్టి హర్షించవలసిన విషయం కాదండి బాబు. బా ఆ చప్పట్లు కొడితే అభినందిస్తున్నారు అనుకోగలరు వాళ్ళు, జాగ్రత్త. అంతేకాదు మరొక వైపు శ్రీచక్ర ఆరాధన చేయాలంటే ఖడ్గమాల శ్రీ సూక్తం వాడు చదువుతాడు, మనం కుంకుమ వేస్తాం, వాడు మంత్రం వల్ల శక్తి వస్తుందని. 16 రుక్కుల శ్రీ సూక్తంలో 1600 అపశబ్దాలు అపస్వరాలు, వాడికి అర్థం తెలియకపోయినా పర్వాలేదు, ఉచ్చారణ కూడా తెలియకపోతే ఎలా అండి? అలాంటి వాడు పూజిస్తే శివుడు కూడా శిలైపోతాడు, అనుష్ఠానంతో పూజిస్తే శిల కూడా శివుడు అవుతాడు. మన ఆలయాల్లో శిలల్ని మిగిల్చుకోకూడదు, శివుణ్ణి మిగిల్చుకోవాలి. అలాగ అనుష్ఠాన సంపన్నులైన వాళ్లే ఆలయంలో ఉంటే దాన్ని పాడు చేయాలన్న బుద్ధి ఎవడికి పొట్టదు, పొట్టనివ్వడు శివుడు. ఆయనకు ఉండాలని బుద్ధి ఉండ, ఆయనకు ఉండాలనిపించేలాగా మనం చేయాలి. ఎందుకంటే పరమేశ్వరుడు ఇల్లు లేక రాలేదు మన గుళ్ళలోకి, నిజమే ఆయన ఇల్లు. ఆయన్ని మన ఈ గుళ్ళో ఉంచాలి అంటే ఆయనకు అనువైన వాతావరణం ఏర్పరచాలి. ఒక మహా గొప్పవాడు ఉన్నాడు, ఆయనకు రాజభవనం ఉంది, మనం ప్రేమగా పిలిచి ఒక ఇంట్లోకి మా ఇంటికి రండి అంటే వస్తాడు. ఆయన ఇంట్లో అన్నం లేక రాలే మన ఇంటికి, మనం ప్రేమగా పిలిచేమని వచ్చాడు. ఆ వచ్చిన వాడికి పిచ్చన్నం పాడన్నం పెడితే ఉంటాడా అండి? ఏం చూశానన్న తిట్టున్నాడు మన ప్రేమని శ్రద్ధని చూసి. అది లోపం వస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు పెద్దలు ఎంతో దృష్టితో ఈశ్వరుణ్ణి మనదాకా రప్పించడానికి ఇవి కడితే అవి మిగుల్చుకోలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి జ్ఞానాలేవి రాక్కర్లేదు కూడా. ఊడిచేవాడికి ఏ క్రిముల్ని పోగొడుతున్నాడో వాడికి తెలియక్కర్లే, వాడు ఓడవడం అనే కర్మ చేసినా చాలు. వాడుకున్నపాటి సిన్సియారిటీ కూడా లేకుండా పెద్దలు చెప్పినటువంటి మంత్రాన్ని కూడా ఇలా వాడితే ఏమవుతుందో చెప్పండి. ఇతరులు అబద్ధమాడితే వేరే విషయం, బ్రాహ్మణుడు అబద్ధమాడితే మంత్రం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. వాడు కాని సంధ్య చెయ్యకపోతే, గాయత్రి చెయ్యకపోతే వాడు మంత్రానికి శక్తి రాదు. అనుష్ఠానం వల్ల శబ్దానికి శక్తి వస్తుంది, కానీ కేవలం ఉచ్చారణ వల్ల శక్తి రాదు. అనుష్ఠానం స్పష్టమైన శాస్త్రీయమైన ఉచ్చారణతో మంత్రానికి శక్తి వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విషయములు, జీవితానికి అవసరమైన విషయములు కనుక చెప్తున్నా. తద్వారా విశ్వానికి పుష్టి లభిస్తుంది. ఇదే అన్న వ్యవస్థలో ఉన్న స్వరూపం. అందుకే పుష్టానాం పతయే నమః, పుష్టులన్నిటికీ పతి అయినటువంటి పరమేశ్వరునికి నమస్కారము అని ఇందులో చెప్తున్నారు. పుష్టులు ఎన్నున్నాయో చూడండి ఇక్కడ. పుష్టి అంటే ఏమిటి? పుష్టి అంటేనే మనకు ఒక్కచారు అందరికీలా అనిపిస్తుంది. పుష్టి అంటే సమృద్ధి అని అర్థం. అలాగే దేని ద్వారా మనం పోషింపబడుతున్నామో, పోషణత్వాత్, పోషణకారకమైన దాన్ని పుష్టి అని చెప్తున్నారు. సమృద్ధిగా పోషింపబడాలి. పాపం కొందరు ఉంటారు ఊరితేగిరిపోయేటట్టు, పుష్టి లేదు అని అర్థం. కనుక సరైన పోషక శక్తి వాడికి కావాలి కదా, ఆ పోషణత్వము ఆ సమృద్ధి పరమేశ్వరుడి యొక్క స్వరూపం. ఆ పుష్టులన్నిటికీ ఆయన పతి. మనకే పుష్టి కావాలో ఆలోచించండి. ఏమండి శరీర పుష్టి చాలా ఉందండి వాడికి అంటాం, అంటే మరికొన్ని పుష్టులు లేవని అర్థం. ఎన్నో పుష్టులు కావాలట. మనకి ఎన్ని కావాలో మనకన్నా మన వేద మాతకి తెలుసండి. ఆ అమ్మకి మనకేం కావాలో తెలుసు వేదమాతకి. అందుకే వైదిక ధర్మం ప్రకారం ఎన్ని పుష్టులు చెప్పారో చూడండి. వాక్ పుష్టి, జ్ఞాన పుష్టి, శరీరేంద్రియ పుష్టి, అటు తర్వాత గృహపుష్టి, క్షేత్ర పుష్టి, ధనపుష్టి, ధాన్య పుష్టి, ప్రజాపుష్టి, పశుపుష్టి, గోపుష్టి, ధర్మపుష్టి, అణిమాధ్యష్ట సిద్ధి పుష్టి అని కొన్ని. ఇది వేదం చెప్పిన పుష్టులు. ఇన్ని పుష్టులు మనం సంపాదించుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా కాదనకూడదు. గృహపుష్టి అది కూడా, అన్న పుష్టి, ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చేవి. ఒక గృహం ఉన్నదంటే ఏదో మనం జలసాలు చేయడానికి వచ్చిందని కాదు. గృహానికి సదనం అనే పేరు. సదనం అంటే యజ్ఞం చేసే చోటు అని అర్థం. భారతీయుల ప్రతి గృహము సదనం కావాలి, కొంపలు కాకూడదు. సదనం అంటే అర్థం యజ్ఞము చేసేవి అని. అందుకే యజ్ఞానుగుణంగా ఇంటిని మలుచుకోవాలి, అదొక శాస్త్రం. అంతేగాని దేవుడి గదికి ఏదండి ఇంట్లో పెద్ద బెడ్రూమ్, పెద్ద వంటగది, పెద్ద డైనింగ్ హాల్, పెద్ద డ్రాయింగ్ రూమ్, దేవుడు ఎక్కడున్నంటే అది ఆ గుట్లో ఆయన ప్లేస్ అది. కానీ అలా కాదు. ఎప్పుడు కూడాను మనకి యజ్ఞము చేయుటకు అనువైన క్షేత్రానికి గృహం అని పేరు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సదనం అని అంటారు. ఈ సదనంలో మేము చేసే యజ్ఞములు ఎప్పుడు విఘ్నం కలగకుండా ఉండాలి గనక, ఓ పరమేశ్వర విఘ్న నాశకమైనటువంటి నీ శక్తులతో నా ఇంట్లో ప్రవేశించి ఈ సదనంలో నీ యొక్క సమస్త శక్తులతో ఉండి యజ్ఞములు నిర్విఘ్నంగా జరిగేటట్టు చెయ్యవయ్యా. నేను చేసే దేవయజ్ఞములు, పితృయజ్ఞములు, ఋషియజ్ఞములు, మనిషి యజ్ఞములు అన్నీ ఇందులో చేసుకోవాలి. ఇవి తెలియక ఇళ్ల గురించి ఎందుకండి తాపత్రయం? ఏదో ఒక అద్దింట్లో కాలక్షేపం చేసిపోతే పోలే, అద్దింట్లో ఏది చేసినా సగం వాడికి పోతుంటుందండి. అలాగనేసి పాపం అద్దిళ్లలో ఉన్న వాళ్ళని అనడం కాదు ఇక్కడ. అంటే నిరసించద్దు దేన్ని అని చెప్పడం. ఆ వచ్చిన సంపదలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోండి. యజ్ఞము కోసం ఉపయోగింపబడేదాన్ని సదనం అంటారు. అందులోకి పరమేశ్వరుడు తన గణములన్నిటితో వచ్చి వాటిని రక్షింపజేస్తూ అందులో ఆయన ఊతిభిహి తన యొక్క శక్తులతో ఉంటాట. అందుకే గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. అన్న సమృద్ధి కలవాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ అది కావాలి కదా. అందుకు ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నహ శృణ్వన్ ఊతిభిహి సేద సాధనం. ఆయన మా మొరలు విని మా సదనములోకి వచ్చి ఉండుగాక అన్నాడు. యజ్ఞం చేసే సదనం ఎంత బాగా చెప్పారు చూడండి. అందుకే మనకు సదనము, కొందరు సదన్ అని పేరు పెట్టుకుంటుంటారు. అది నిజం సదనం అవునో కాదో వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాల్సింది. యజ్ఞములు ఈశ్వరారాధన, పితృదేవతల ఆరాధన, అతిథి భోజనము, వృక్షములు జంతువులు మొదలైనవి పెంచబడుతూ ఉన్న చోటుకి సదనం అని పేరు. అక్కడ దేవతలు ఎప్పుడూ కొలువుండి ఆ ఇంట్లో వాళ్ళని కాపాడుతూ ఉంటారు. అందుకు భారతీయ గృహములన్నీ సదనములు కావాలి. అలాంటి సదనమున్నే గృహ పుష్టి కలిగి ఉండుట, అలాగే క్షేత్ర పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, ఇన్ని పుష్టులు ఆ పరమేశ్వరుడు ఇస్తేనే మనకు లభించేది. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. ఈ సామెత గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మాట అండి మనకి. అందుకు అన్ని పుష్టులు ఇచ్చేవాడు, అన్ని పుష్టులకి పతి ఆయన. ఎవడు పెడితే వాడు తీసుకోలేడు, పైన అథారిటీ ఉంది, దాని మీద ఆయన స్టాంప్ ఆయన పంపిస్తేనే వస్తాయి. అందుకు పుష్టానాం పతయే నమః. ఆ పతిని పట్టుకుంటే అన్ని పుష్టులు వస్తాయండి. ఆ పతికి నిత్యం అభిషేకం చేసే చోట జలానికి లోటు ఉంటుందా? ఆయన కోసం ఆయన నీరు ఎప్పుడు ఉంచుకుంటాడు. మరి ఆయన కోసం నువ్వు వినియోగించుకున్నప్పుడు ఆయన ఉంటా, ఆయన నువ్వు వండి అన్నం పెడితే అందుకు కావలసిన జలం ఆయన ఇవ్వగలడు, దానికి కావలసిన అన్నం ఆయన ఇవ్వగలడు. నీ మొత్తం నువ్వు అనుభవించేదాన్ని ప్రసాదంగా మార్చి నీ చేత తినిపించి నీ పట్ల తన ప్రసాదాన్ని ప్రసన్నతని కురిపించి నిన్ను అనుగ్రహింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకే ప్రపంచంలో కనిపించే పుష్టులన్నీ కూడా పరమేశ్వర ప్రసాదాలనే దృష్టితో స్వీకరించాలి. అందుకే పుష్టానాం పతయే నమః రుద్రం మనకి విశ్వాన్ని ఎలా ఈశ్వరమయంగా చూడాలో దర్శింపజేస్తూ ఉన్నది. అందుకే భారతీయత భౌతికతను నిరసించలేదు, భౌతికత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా జీవితంలోకి అన్వయింపజేసుకుని బ్రతుకుని సార్థక బ్రతుకోవాలో చెప్తున్నటువంటిది. కేవల భౌతిక సుఖలాలతో బ్రతుకు గడిపి ఆ బ్రతుకు కోసం ఎవరినైనా ఏదైనా ఎలాగైనా ప్రవర్తించు అనేటటువంటి విచ్చలి విడితనం కాకుండా బభ్రుషాయ ఇలాంటి విషయాలన్నీ చెప్పి పుష్టానాం పతయే నమః. పుష్టులన్నిటికీ పతి అయినవాడు. పుష్టులు అనే మాటలో రెండు అర్థాలున్నాయి. పుష్టి అనే మాటకి బహువచనం పుష్టులు, అలాగే కాకుండా పుష్టి కలవారు అని కూడా అర్థం. పుష్టి కలవారికి పతిటాయ. పుష్టి కలవారు అంటే దేవతలందరికీ పుష్టిమంతులు అని పేరుంది. దేవతలు పుష్టిమంతులు, అందుకే దేవతలు అనుగ్రహిస్తేనే మనకు సమృద్ధులు వస్తున్నాయి కదా. మరి ఆ పుష్టిమంతులైన వాళ్ళందరికీ ఎవడు పతో ఆ దేవదేవుడు పుష్టానాం పతయే నమః అని అర్థం. దేవతలందరికీ పతి అయినటువంటి దేవదేవుడు ఆ పరమేశ్వరుడే నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. ఇంత ప్రపంచం ఏర్పరిచాడు, ఇవన్నీ బాగున్నాయి కనుక వీటిలోనే తిరుగుతాం 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 అంటే భవస్య హేత్యై ఈ మొత్తం సంసారానికి కత్తి లాంటి వాట, మొత్తం కోసిపడేస్తాడు. ఇంత చెట్టు పెంచాడు మొత్తం కోసిపడేస్తాడు. తప్పదండి, ఎప్పుడో ఒకప్పుడు కోసేయడం, ఎంత పెంచుకున్నా తెంచడం తప్పదు, మనం తెంచద్దనుకున్నా తెగడం తప్పదు. అది తెలుసు కదా మనకి, ఈ వృక్షము తెగేది, మనం పెంచుకున్న తోటలన్నీ తెగిపోయేవే. ఇది నేననే చెట్టు ఒకటి, ఇవి నావనే చెట్లు కొన్ని. ఇలా పెంచుకున్న ఏ చెట్లనైనా భవస్య హేత్యై, హేతి అంటే కత్తి ఆయుధం, భవము అంటే సంసారం, దాని కత్తి లాంటి వాడయ్యా ఆయన. మామూలు వాడు కాదు, పెంచేవాడు ఆయన, తుంచేవాడు ఆయన. పెంచేడెందుకు అవసరం గనక, తుంచేడెందుకు అనవసరం గనక. దేని అవసరం, ఎంతసేపు అవసరమో అంతవరకు అవసరం. దాన్ని తుంచాల్సిన టైం వచ్చినప్పుడు తుంచాలి. నా పెంచడం తెలుసండి, తుంచడం తెలియదండి అని అన్నాడు. పెంచగలిగేవాడు తుంచగలిగేవాడు ఎవడో తెలుసా? రెండింటి మీద మమకారం లేనివాడు మాత్రమే. ఆయనకు ఆ స్థితి లేదు, సర్వాతీతుడైన వాడు గనక భవస్య హేత్యై అని చెప్తున్నారు ఇక్కడ. ఇంత పెంచిన దాన్ని తుంచగలడు, సమయమెరిగి తొలగించగలడు. అంతేకాదు, ఇవి నీకు లోకయాత్ర చక్కగా వెళ్ళడానికి ఇచ్చాడే తప్ప ఇదే పరమార్థం అని కూర్చుని అలాగే ఉంటే ఎప్పుడో దిగిపోయేది అది. దీన్ని జాగ్రత్తగా వాడుకుని వెళ్ళు, ఇక్కడే కూర్చుండిపోకు. అప్పుడు ఎంతసేపు స్వామి ఇందులోనే అంటే తెంచేస్తాను రా అంటాడు ఆయన. అలా అని ఎవడైతే ఈ భవమును అర్థం చేసుకుంటాడో ఈ వాడికి ఈ భవబంధములు తెంచి కైవల్యాన్ని ఇవ్వగలగడు గనక భవస్య హేత్యై అనే మాటను చెప్పారు. భవమునకు హేతి, హేతి అంటే జ్ఞానం కూడా, జ్ఞానమనే ఖడ్గం. ఈ జ్ఞానమనే ఖడ్గంతో ఈ భవమనేటువంటి కోకట వేళ్లతో మనం దింపుకున్నామే. మమ అహం ఇన్ని భావాలు ఎన్ని వేళ్ళో వాటిలో దింపుకుపోయి వేళ్ళు దిగబోయిందండి అంటాం. అలా దిగబెట్టుకున్నామే, దాన్ని మొత్తాన్ని దుంపతో సహా పెకలించగలిగే భవస్య హేత్యైన. అందుకే ఇంత అందమైన సంసారాన్ని ఏర్పరిచిన పరమేశ్వరుడు ఇంతటిని తీసేస్తూ ఉన్నాడు. లయకారకుడు అనే ఒక అర్థం ఉన్నది, అలాగే వ్యక్తికి అత్యంతిక లయమైన కైవల్యాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం ఉంది. రెండు మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండూ చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఎవడా పని చేయగలడు? ఎవడని నీ ఇష్టం, తీసేయడం నీ ఇష్టమా అంటే పతిని నేనయ్యా నా ఇష్టం అంటాడు. అందుకే జగతాం పతయే నమః, అది విశేషం, జగత్తుకు పతి అయిన వాడు భవత్సహేత్యై. ఇది ఈశ్వర లక్షణం. ఈ లక్షణం ఉన్న జాతే క్షత్ర జాతి. వాళ్ళు భవత్సహేత్యై అంటే కత్తి లాంటి వాళ్ళు. అంటే కత్తి దేనికి పట్టుకుంటాడు? రాజు ఆయుధం ఎందుకు ధరిస్తాడు చెప్పండి? దండం ఎందుకు ధరిస్తాడు? శిక్షించడానికి. ఈ భవమును చక్కగా వర్తింపజేయడానికి హేతిని పట్టుకుని, అంటే శాసనము, శాసన ధర్మము, డిసిప్లిన్కి వాడు విధించే విధానాలు, ఈ నియమాలే హేతి, ఖడ్గము. అవి పట్టుకుని సంసారాన్ని నిర్వహించే ఆయన జగతాం పతయే నమః, జగత్తులకు జగత్తుకు పతి. జగత్తు అంటే ఈ రాజ్యములు, వీటన్నిటికీ పతి అయినవాడు. ఇక్కడ ఏ జాతి చెప్పబడుతోంది? క్షత్ర జాతి చెప్పబడుతూ ఉన్నటువంటిది. కనుక శివుణ్ణి మించిన క్షత్రియుడు లేడు. అంటే రాజులందరూ శివస్వరూపాలు అనడం కాదు ఇక్కడ. వీరెవరూ ఏర్పడకముందు ఈ జగత్ అనే రాజ్యానికి ఆయన క్షత్రియుడు. ఈ జగత్ అనే దానిలో ఈ పవిత్ర కర్మలన్నీ నిర్వహించే బ్రాహ్మడు. ఈ జగత్తులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగించే జాతివాడు కూడా ఆయనే. ఏది కాదండి, ఆ సూర్యకిరణాలు ఎన్ని పనులు చేస్తున్నాయండి? క్లీనింగ్ చేస్తున్నాయి, ప్రొటెక్షన్ చేస్తున్నాయి, పాలిస్తున్నాయి, అవునా లేదా? ఏది మానేడు ఆయన? అన్నీ ఆయనలోచే ఉన్నాయి. కనుక అన్నిటికీ ఆయనే ఆది. అందుకే పుష్టులన్నిటికీ పతి అయినటువంటి వాడు, జగతాం పతి అయినటువంటి వాడు భవస్య హేత్యై ఆయన. ఆ స్వామి నమో రుద్రాయ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః. ఆ రుద్రుడు ఆతతావినే, ఇక్కడ కూడాను శిక్షకుడు, ఆయుధం పట్టి తిరిగేవాడు అని అర్థం. ఆయుధం పట్టి తిరిగేవాడు అంటే పాలకుడే. క్షేత్రాణాం పతయే నమః, క్షేత్రములకు పతి అయిన వాడు అని. అంటే క్షేత్రములు అంటే పొలాలు అని కూడా అర్థం ఉంది కదా. పొలాలకు పత్తి తిరిగి నాగలి మొదలైనవి పట్టుకుని పొలాన్ని దున్ని ఉండేటటువంటి వారిని కూడా ఈశ్వర స్వరూపంగా మనం భావిస్తూ ఉన్నాం. అంతేకాదు క్షేత్రాణాం పతయే నమః, ఎన్ని క్షేత్రములు ఉన్నాయో అన్నిటికీ పతి ఆయన. క్షేత్రాలంటే ఏమిటి? కాశీ, తిరుపతి, తిరుమల, ఇవన్నీ అనమాట. కాదని కాదు, నిజమే. ఈ క్షేత్రములన్నింటిలో ఆ పతి ఉన్నాడు గనక అక్కడికి వెళ్తున్నా, లేకపోతే వెళ్తామా చెప్పండి? ఇన్ని దివ్యక్షేత్రముల్లో ఉన్నటువంటి వాడు ఆయన స్వామి. అలాగే క్షేత్రాణాం పతయే నమః, క్షేత్రం అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో విత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ తత్విదః. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిం రవి క్షేత్రం క్షత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు క్షేత్రమునంతటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఎలాగూ సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశింపజేసినట్లుగా అని గీతలో పరమాత్మ చెప్పాడు. అలాగ ప్రతి వాడిలో అంతర్యామిగా ఉండి వాడి క్షేత్రాన్ని పాలిస్తున్నాడు. ఎన్ని క్షేత్రాలండి, ఎన్ని ఉపాధులు, అన్ని క్షేత్రాలు. ఏ జీవికి ఆ దేహం క్షేత్రం, దాన్ని చక్కగా పండించుకోవడం, పెంచుకోవడం, కాపాడుకోవడం, అనవసరమైనవి తుంచుకోవడం, ఎంత కల్టివేషనో ఈ క్షేత్రానికి నిత్యం. అలాంటి ఈ క్షేత్రమును లోపల ఇంత వ్యవస్థ నడిపిస్తున్నవాడు క్షేత్రాణాం పతయే నమః, క్షేత్రములన్నిటికీ పతయే ఉన్నటువంటి వాడు. అనేక ఆయుధాలు ధరించి తిరుగుతున్నట్ట క్షేత్రంలో. అంటే ప్రతి వాడి శరీరంలో కూడా ఈశ్వర శక్తులు అనేకం సంచరిస్తూ ఉంటాయి. వాడికి అనంత శక్తులు ఉన్నాయి. మన లోపలే అనవసరమైన వాటిని ఖండించే వ్యవస్థ ఉంది, అనవసరమైన వాటిని బయటికి పంపించే వ్యవస్థ ఉంది, అవసరమైన వాటిని లోపలికి తీసుకునే వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఏర్పరుస్తూ ఉండేటటువంటి వాడే ఈ వివిధ శక్తులే ఆయుధములై వీటితో మన క్షేత్రమంతా సంచరిస్తున్న క్షేత్రాణాం పతయే నమః. చూడండి ఎన్ని రకములుగా మనల్ని కాపాడుతున్నాడు, అన్నం ఇస్తున్నాడు. కొందరికి పాపం అన్నం పెడుతుంది కానీ పుష్టి రాదు, ఎందుకంటే అరగదు, వంట పట్టదు. అందుకు అన్నమిచ్చి ఊరుకోకుండా పుష్టానాం పతయే నమః. ఈ రెండిటితో ఏం చేస్తున్నాడు? వీడి ప్రపంచాన్ని కాపాడుతున్నాడు క్షేత్రాణాం పతయే నమః. ఇన్ని రకములుగా ప్రతి జీవిని ఈ విధంగా గమనించుకుంటున్నటువంటి ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడై విశ్వ నియామకుడై ఉన్న విశ్వేశ్వరుణ్ణి నమస్కరించుకుంటున్నాం. ఇలాగా ఏకైక వస్త్వాధిక్యుడైన ఆ స్వామిని నమస్కరించి తర్వాతి మంత్రాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.